పొందుకుంటారు. భారతం మహాభారతం అవటానికి కారణం భగవద్గీత అందులో ఉండటం వల్ల ఏందని మధ్వాచార్యులు వారు చెప్తారు. అది భారతమే, కానీ భారతం మహాభారతం రెండు. మహాభారతం అవటానికి భగవద్గీత అందులో ఉండటం వల్ల, ఆ భారతం అనే గ్రంథంలో ఇతిహాసంలో ఉండటం వల్ల అది మహాభారతం అండి. విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, ఈ రెండు మహాభారతంలోనే ఉన్నాయి. అక్కడ భీష్ముడు ఆచార్యుడు, భీష్ముడు చెబితే అక్కడ ధర్మరాజు విన్నాడు. ఇక్కడ స్వయంగా నారాయణుడు, నారాయణుడు చెప్తే నడుడైనటువంటి అర్జునుడు శ్రవణం చేశాడు. కుష్ఠుడికి దేవుడు స్వయంగా భగవంతుడు. స్వయంగా భగవంతుడు అంటే అర్జునుడు ఏంటంటే అనుకుంటే అవలేదు సహజంగా ఆయన దేవుడిని చెప్పడం కోసం స్వయంగా భగవంతుడు అని చెప్తాడు. తర్వాత అది కృష్ణుడు చెప్పిన గీత కాదు, కృష్ణుడు భగవంతుడై చెప్పాడు. ఉంచారు మాట నిదర్శనం ఏంటంటే విభూతి యోగంలో నేను కృష్ణుడిని, రాముడిని, కుమారస్వామిని, శంకరుని అని చెప్తాడు. అక్కడ కృష్ణుడు కూడా చెబితేనే కృష్ణ గీత ఉన్నది. కృష్ణుడు కృష్ణుడుగా చెప్పాలి, ఈశ్వరుడై భగవంతుడై సర్వేశ్వరుడై చెప్తాడు. అంటే దానికి భగవద్గీత అని పేరు వచ్చింది, కానీ కృష్ణగీత అని ఎవరు అంటారు, భగవద్గీతనే అంటారు. గీతలో ముఖ్యంగా గ్రహించవలసిన ఏంటంటే ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు దాన్ని పునాదులు ఉంటాయి, పునాది లేకుండా బిల్డింగ్ కట్టారు. అలాగే ఆధ్యాత్మిక కృష్ణుడు రిపీటెడ్గా పునః తిరిగి తిరిగి చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు కర్మని యోగంగా చేసి నువ్వు పవిత్రుడవటానికి ప్రయత్నించు. పవిత్రత రాకపోతే నువ్వు సాధించింది ఏం లేవు, ఆధ్యాత్మికంగా నేను ప్రగతి పొందలేవు. అంచేత గీత పొడిగినా ఎక్కువ కర్మయోగం గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరించాలి. అంటే భవనానికి పునాది ఎటు ఉండదు, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కర్మయోగం ఎటు ఉండదు. అంటే కర్మయోగం వల్ల మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే చిత్తశుద్ధి లేకపోతే మనకు అంతర్దృష్టి కలగదు, అంటే లోపల చూపు కలగదు. చిత్తశుద్ధి లేని వాడికి చర్మదృష్టి ఉంటుంది, చిత్తశుద్ధి కలిగిన వాడికి ఆత్మదృష్టి ఉంటుంది. ఎవరికైతే చిత్తశుద్ధి ఉందో వాడు మనస్సు వాడు అనుకోకుండా వెళ్ళి హృదయంలో కరిగిపోతూ ఉంటుంది. ఏ హృదయంలో అయితే పరమాత్మ నేను ఉన్నానని చెప్పాడో ఆ హృదయం యొక్క పవిత్రత కానీ, ఆ హృదయం యొక్క సౌందర్యం కానీ, ఆ హృదయం యొక్క గంభీరత కానీ, దాని యొక్క నిర్మలత్వం కానీ మనం ఊహించలేదు. అది అవటానికి ప్రయత్నం చేయాలి, కానీ ఊహిస్తే అందేది కాదు. అయితే గీతలో చెప్పిన ముఖ్యమైన సారాంశం ఏంటంటే, నీ తలక ఎంత పెద్ద ఎత్తులోనూ నీ కాళ్ళు మటుకు భూమి మీద ఉంచు అని. నీ తలకాయ పెద్ద ఎత్తులో ఉంటే ఉండని, నీ పాదాల మటుకు భూమి మీద ఉండాలి. అంటే ఈ ప్రపంచం ట్రైనింగ్ గ్రౌండ్, ఈ ప్రపంచం అనేది, ప్రకృతి అనేది ట్రైనింగ్ గ్రౌండ్. అంటే నీకు వచ్చే ఆలోచన కానీ, నీకు వచ్చే తలంపు కానీ, అది ప్రాక్టీస్ చేయడానికి ఇది ఒక అవకాశం. మానవ జన్మ మనకు ఏ ఊహలు వస్తూ ఉంటాయి, తల మంచి పని చేయాలి. మంచి చేసిన వాళ్ళకి దుర్గతి లేదని పరమాత్మ చెప్పాడు. మంచి చెయ్యాలని అనుకోవటం లేదు, చెయ్యటం లేదు, అది ప్రాక్టీస్ చేయాలి. అలా ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్న విషయం గురించి గీత పొడుగున పరమేశ్వరుడు, ఈశ్వరుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఒక నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ విషయాలైతే నీకు ఆటంకాలు వస్తున్నాయి అంటే, భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం, ప్రతి శబ్దం నూటికి నూరుపాళ్ళు సత్యం, ఇది మర్చిపోకుండా. అయితే మనకి ఈ దేహానికి సంబంధించిన వాసులు, దేహానికి సంబంధించిన టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ భౌతికపరమైన సంస్కారాలు, దేహానికి సంబంధించిన సంస్కారాలు మనకి ఎక్కువ ఉన్నాయి. అంటే మన వాసన, మన తలంపు, మన వికారములు, మన రాగద్వేషములను మన భ్రాంతిలో పెట్టి మన మనసులో అనుకున్నది నిజం అనిపిస్తుంది, దేవుడు చెప్పింది అనిజం అనిపిస్తుంది. అంటే మన మనస్సే మన భ్రాంతిలో పెడతాం, మన వాసనే మన భ్రాంతిలో పెడతాం. భ్రాంతిలో పెట్టి ఏం చేస్తానంటే నిజాన్ని అనిజం కింద, అనిజాన్ని నిజం కింద కనిపించేలా చేస్తాం. అయ్యే భగవద్గీతలో ఒక శ్లోకం చాలు మనం బాగుపడటం కోసం. ఒక్క శ్లోకం దీంట్లో బాగా చేస్తుంది. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని శ్లోకాల ద్వారా అన్ని శ్లోకాలంటే అన్ని మార్గాలు. నాలుగు మార్గాలు అనుకోకుండా భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, కర్మ మార్గం అంటే ఒక్కో శ్లోకం ఒక మార్గం. మీరు ఒక్క శ్లోకం మీద కాన్సన్ట్రేట్ చేసి మననం చేసి దాని తాత్పర్యాన్ని కనుక మీరు గ్రహిస్తుంటే ఉద్ధరించబడతారు. ఒక్క శ్లోకం చాలు. మీ శ్లోకం అంతా పోవటానికి ఒక్క శ్లోకం సరిపోతుంది. మీ శ్లోకం పోనప్పుడు ఎన్ని శ్లోకాలు చదివినా ఒకటే. శ్లోకాలు ఎందుకంటే శ్లోకం పోవటానికి ఒక్క శ్లోకం చాలు. మీకున్న దుఃఖాన్నంతా హరించి వేయటానికి అది పుట్టిగా ఉంటుంది. పుస్తకం 700 శ్లోకాలు. దాని కీర్తి మటుకి చాలా గొప్పది. ప్రపంచం అని పొడుగునా ప్రపంచం అంతా భగవద్గీత యొక్క కీర్తి ఉంది. అందులో మీకు ఏ కొన్ని శ్లోకాలు మీకు నచ్చిన శ్లోకాలు తీసుకుని, అంటే మీకు సాధనకి బాగా అన్ని శ్లోకాలు మంచియే, కానీ మీ ప్రవృత్తికి, మీ మానసిక ప్రవృత్తికి బాగా అనుకూలమైన శ్లోకాలను చూసి వాటిని ప్రాక్టీస్ చేయండి. ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక ఆచరించడానికి ట్రై చేయండి. ఆచరించిన తర్వాత జ్ఞానం మనకు అనుభవంలోకి వస్తుంది. ముందు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆచరించాలనే బుద్ధి పడుతుంది. ఆచరించిన తర్వాత అనుభవంలోకి వస్తుంది. అది క్రమం. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యదు. ఈశ్వరుడు చేతిలో ఉన్న పని ఈశ్వరుడు చేస్తాడు. ఫలం ఆయన చేతిలో ఉంది, పని నీ చేతిలో ఉంది. అంచేత ఆయన చేసిన పని ఆయన చేస్తాడు, నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో కృష్ణుడు చెప్తా ఉంటాడు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీరు కంగారు పడకూడదు. ఆ కాలం వచ్చినప్పుడు ఆ పని మీకు పూర్తి అవుతూ ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం కూడా, భౌతికమైన పనులు కూడా కంగారు పడితే అయిపోవాలి, టైం రావాలి దానికి. వెయిటెన్సీ, వెయిట్ చేస్తూ ఉండాలి, వాచ్ చేస్తూ ఉండాలి. మన కృషి మనం చేస్తూ ఉండాలి. కాలం కలిసి వస్తుంది, పొందవలసిన టైంలో పొందుతాం. వెయిటెన్సీ, వెయిటెన్సీ. నీకు నీ చేతిలో నువ్వు పని చేయి, శ్రద్ధగా చెయ్యి. అది చేసి అయిష్టంగా చెయ్యి, నీ ఇష్టంగా చెయ్యి. ఈశ్వరుడు చేతిలో పని ఆయన ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆయన నిర్ణయించుకుంటాడు, అది చేస్తాడు. అది నువ్వు ఆయనకి జ్ఞాపకం తీసుకురావక్కర్లేదు. ఈశ్వరుడికి నేను ఎంత కష్టపడుతున్నాను, నా కృషిని ఈశ్వరుడు గుర్తించడం లేదని నువ్వు అనుకుంటే అది భక్తి కాదు, శరణాగతి కాదు, కంప్లైంట్ అది. నేను చాలా సాధన చేస్తున్నాను, నాకు ఇంకా జ్ఞానం కలగలేదు అని అనుకుంటున్నావు అనుకో, అది శరణాగతి కాదు, అది భక్తి కాదు, అది నువ్వు కంప్లైంట్ చేసినట్టు అవచ్చు. అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జరిగేది ఈశ్వర సంకల్పం. అంచేత భక్తులు ఏమంటారంటే నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్తాడు భక్తుడు. ఒకసారి మనం సంకల్పిస్తాం, ఈశ్వరుని సంకల్పం ఉంటుంది. ఈ రెండు ఒకసారి కలుస్తే ఈశ్వర సంకల్పం, మానవ సంకల్పం కలిసినప్పుడు కూడా జరిగేది ఈశ్వర సంకల్పమే. ఒకసారి మన సంకల్పం వేరవుతుంది, ఈశ్వర సంకల్పం వేరవుతుంది, అప్పుడు కూడా జరిగేది ఈశ్వర సంకల్పమే. నీ సంకల్పం నెరవేరదు. మీ ఇతర సంకల్పాలు కలిసి అనుకోండి, ఈశ్వర సంకల్పం, మానవ జీవుడి సంకల్పమే, అప్పుడు కూడా ఈశ్వర సంకల్పమే జరుగుతుంది. కానీ నా సంకల్పం ఈ పని అయ్యింది అని అహంభావం నువ్వు పెంచుకుంటాం. నీ రహస్యం అంతా ఇక్కడ ఉంది. ఒకసారి మనం అనుకున్న పని జరుగుతుంది, ఒకసారి జరగదు. అది జరిగినప్పుడు ఈశ్వర సంకల్పమే, జరగనప్పుడు కూడా ఈశ్వర సంకల్పమే. మనం అనుకుంటాం జరిగినప్పుడు నా సంకల్పంలో జరిగిందని అనుకుంటాం. జరిగినా జరగకపోయినా ఈశ్వరు ఏంటంటే ఈశ్వరుడికి శక్తి ఉంది, కానీ నీ అహంభావనకి శక్తి లేదు. మన అహంభావానికి శక్తి లేదు, శక్తి అంతా కూడా ఈశ్వరుడిదే. యోగ కర్మసు కౌశలం, పనిలో నేర్పు ఉండాలి. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నువ్వు ఎలా పని చేస్తే నువ్వు యోగి అవుతావో, ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా తెలుసుకుని చెయ్యి. ఇప్పుడు మనం పని చేస్తున్నాం, మనం ఎలా పని చేస్తే బంధంలో పడతాం అలా చేస్తున్నాం. భగవంతుడు చెప్పేది ఏంటంటే ఎలా పని చేస్తే నీకు మోక్షం కలుగుతుందో, బంధువులోంచి, అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, దేహభావంలోంచి, దేహబుద్ధిలోంచి, దేహాభిమానంలోంచి ఎలా పని చేస్తే నువ్వు బయటపడతావో అది నేర్చుకుని తెలుసుకుని చెయ్యి. చెయ్యి, ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యి. అంటే కర్మరంగము నువ్వు ఎప్పుడూ కర్మను విడిచి పెట్టవచ్చు. గీత పొడుగునను అన్ని యోగాల్లో కర్మ ప్రాముఖ్యతం గురించి చెప్తాడు. అయితే నువ్వు చెయ్యి, ఆసక్తి లేకుండా చెయ్యి. నువ్వు పని చేసేది అందులో మనకు స్వార్థం ఉండలేదో మనకు తెలుస్తూ ఉంటుంది. స్వార్థం ఉన్నవాడు పరమార్థాన్ని అందుకోలేదు. అంటే నువ్వు దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని, నీ అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించకూడదు. భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించడం నేర్చుకో. నువ్వు ఇష్టానుకరణ నువ్వు కొన్ని జన్మల కనుక చేస్తే నీకు ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. ఏం కలుగుతుంది? భక్తి కలుగుతుంది. పురి దగ్గరికి మేకలు వెళ్ళాం, మనం ఎడమన్నా వెళ్ళాం, మేకలు మనమే వెళ్ళాం. పురి ఎక్కడ ఉందో అక్కడికి మేకలు వెళ్ళాం. అలాగే నీకు భక్తి అన్న పురుగు నువ్వు సంపాదిస్తే, భక్తిని సంపాదిస్తే నీ వికారాలు ఏమి నీ దగ్గరికి రావు. దేహగతమైన వికారాలు, దేహగతమైన పులుసు, మనోగతమైనటువంటి వికారాలు పురి దగ్గరికి మేకలు ఎలా వెళ్ళవు? నీకు భక్తి కలిగితే, పరమేశ్వరుడు పట్ల నీకు భక్తి కలిగితే నీకు దేహపరమైనటువంటి మానసిక పరమైనటువంటి వికారాలు తగ్గిపోతాయి. భక్తిలో కూడా సకామ భక్తి, నిష్కామ భక్తి అని ఉంది. సకామ భక్తి వల్ల మీ కోరికలు నెరవేరవచ్చు, నిష్కామ భక్తి వల్ల మోక్షం వస్తుంది. అది భక్తే, ఇది భక్తే. కానీ నీకు సకామ భక్తి వల్ల కోరికలు నెరవేరుతాయి, నిష్కామ భక్తి వల్ల నీకు మోక్షం వస్తుంది. సర్వసానంద చాలా మంది 11 అధ్యాయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. విశ్వరూప సందర్శన యోగానికి చాలా మంది ప్రాముఖ్యత ఇవ్వరు. అర్జున విశాల యోగానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ నా దృష్టిలో ఆ రెండు యోగాలు కూడా చాలా గొప్ప యోగాలు. అర్జునుడికి విషాదం వస్తే యోగయ్యాడు, మనకి విషాదం వస్తే రోగులు అవుతాం. ఇంకేదంటే మన కోసమే మనం ఏడుస్తాం, కానీ ఇతరుల కోసం మనం ఎప్పుడూ ఏడవలేదు. అర్జునుడికి ఇతరుల కోసం ఏడ్చి యోగ అయిపోయాడు. మనం మన కోసం ఏడిస్తే యోగులు అవ్వం, రోగులు అవుతాం. తీరం హాస్పిటల్ ఎందుకు చెప్తున్నానంటే అర్జున విషయాలయంలో కృష్ణుడు మాట ఏమి లేవని ఉపదేశం ఏమిటి? ఉపదేశం ఎక్కడో 2 అధ్యాయంలో 11వ శ్లోకం దానికి ప్రారంభమైంది. అలాగని చెప్పి మరుగాజ్ఞానికి ప్రాముఖ్యత లేకుండా ప్రాముఖ్యత లేదని మీరు అనుకోవద్దు. మన ఫౌండేషన్ అంతా అక్కడ పునాదిలో నీ ఇటుకలు కనపడవు. పునాదిలో ఇటుకలు కనపట్టాలి, కానీ పునాదిలో ఇటుకలకు ప్రాముఖ్యత ఇవ్వటం మహనకం. ఇది పైన ఇటుకలని ఊసేది పునాదిలో ఉన్న ఇటుకలే. అందుచేత కానీ 1వ అధ్యాయం ఇంకా 11వ అధ్యాయానికి కూడా ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వరు. అందులో కొన్ని కోరికలు నెరవేర్చే శ్లోకాలని అంతిమ చదివితే పడవచ్చు. కానీ 11వ అధ్యాయం కూడా చాలా గొప్ప అధ్యాయం. కానీ ఎవరో దాన్ని పట్టించుకోరు. ఎందుకే చెబుతున్నానంటే కృష్ణుడు ఎంత బోధించినా ఆయన విశ్వరూపం చూపించిన తర్వాత, ఆయన యంత్రవాడు చూపించిన తర్వాత, ఆయన పరమాత్మ ఈ సృష్టి అంతా నేనే వ్యాపించున్నాను, లోపల ఉన్నాను, బయట ఉన్నాను, భయం ఉన్నాను, కింద ఉన్నాను, ఖగోళం అంతా వ్యాపించి ఉన్నాను. నువ్వు చూసే ఈ ఆరోగ్య మనిషినే కాదు, నేను ఖగోళంతా వ్యాపించి ఉన్నాను, నేను ఏమి చూపలేదు అని ఆ విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడు ప్రారంభం అని. అంటే మన మనస్సులో ఉన్న బలహీనత ఏంటంటే మన మనస్సు కంటే పెద్ద శక్తిని మన మనస్సు చూసినప్పుడు అది అనుభూతిని కానీ లేకపోతే అనగదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు నాకు కూడా వర్తిస్తుంది ఈ మాట. మన మనస్సు కంటే పెద్ద శక్తిని పెద్ద జ్యోతి అది చూచింది అనుకోండి, అప్పుడు అది అనుభవం. అది చూడలేదనుకోండి, అది అనగదు. కేవలం పాఠాలు నేర్చుకోవడం వాళ్ళది అనగదు. అంటే కృష్ణుని ప్రేమగారి విశ్వరూప సంభాషణ చూసిన తర్వాత నేను ఇంకే మా బావ అనుకున్నాను. అంటే నువ్వు భగవంతుని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అన్న. అంటే ఏంటి? దానికి అతీతమైన ఈశ్వరుడు అర్జునుడికి, అర్జునుడి యొక్క మనస్సుకి, అర్జుని జీవ లక్షణాలకి అతీతమైన శక్తిని ఈశ్వరుడు ప్రదర్శించాడు విశ్వరూప సంభాషణ యోగంలో. అప్పుడు అర్జునుడి యొక్క అహంభావన పాల్చబడింది. అంటే ఆ అధ్యాయం కూడా కొంతమంది పట్టించుకోరు. అది కూడా చాలా పెద్ద అధ్యాయం, చాలా గొప్ప అధ్యాయం. సంస్కృత సాహిత్యం తెలిసిన వాళ్ళందరూ కూడా 11వ అధ్యాయంలో సంస్కృత సాహిత్యం చాలా మంచి సాహిత్యం ఉందని చెప్తారు. సంస్కృత భాష బాగా తెలుసున్నవాడు ఆ శ్లోకాలు చదవడం కొంచెం కష్టంలో వచ్చింది. 11వ అధ్యాయంలో శ్లోకాలు భక్తి యోగంలో ఉన్న శ్లోకాలు అంత తేలిగ్గా ఉండవు. కానీ 11వ అధ్యాయంలో కూడా పిండి ఎక్కువగానే ఉంది. అంటే మీరు భగవద్గీతను మీరు చదవండి, మీరు చదివించండి, దాని పట్ల హితవు లేకపోతే హితవకరణ చేసుకోండి. ఒకసారి ఒక భక్తుడు రమణ మహర్షి గారితో మాట్లాడుతూ, నేను భగవద్గీత అప్పుడప్పుడు నాకు గుణం కుదిరినప్పుడు చదువుతున్నానండి అన్నాడు. నాకు ఎప్పుడు గుణం కుదరాలని నాకు మనకు కూడా వయసు అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినాయి కానీ చిన్నపిల్లల లక్షణాలు మనకు పోలేదు. మనకి చైల్డ్ బ్రెయిన్స్ అంటారు ఇంగ్లీష్లో. చైల్డ్ బ్రెయిన్స్ అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలోని మనుషులు ఎంతమంది ఉన్నారో ఈ మనుషుల యొక్క వయసు అంతా యావరేజ్ చేశారు. యావరేజ్ చేస్తే ఇప్పుడు ఒక మనిషికి 70 ఏళ్ళు ఉండొచ్చు, ఒక మనిషికి 90 ఏళ్ళు ఉండొచ్చు, ఒక మనిషికి 2 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ వయసుని పెద్దవాళ్ళ వయసు చిన్నవాళ్ళ వయసు యావరేజ్ చేసి తెలివితేటలు ఎన్ని ఉన్నాయని కలిగితే 12వ సంవత్సరం పిల్లవాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? ఇప్పుడు మానవ జాతికి అంతే తెలివి ఉందని చెప్తారు. అది కొంతమందికి ఎక్కువ తెలివి ఉండొచ్చు, కొంతమందికి తక్కువ తెలివి ఉండొచ్చు, దాన్ని యావరేజ్ చేశారట. యావరేజ్ చేస్తే 12వ సంవత్సరం పిల్లవాడికి ఎంత తెలివి ఉంటుందో మొత్తం మీద ప్రపంచంలో మానవ జాతికి అంతే తెలివి ఉందని. అంటే మనకి చైల్డ్ బ్రెయిన్, శ్మశానంలోకి వెళ్ళే రోజున కూడా చైల్డ్ బ్రెయిన్లోంచి మనం బయటకు రా, ఆ పిల్లల మనస్తత్వం ఆ పిల్లల గుణాల్లోంచి మనం బయటకు రాలేకపోతాం, ఆ పొరతనంలోంచి బయటకు రాలేకపోతాం. దాని చైల్డ్ బ్రెయిన్ అంటారు. అంటే వయసు 90 ఏళ్ళు వచ్చేస్తాయి, శ్మశానానికి వెళ్ళడానికి శుభ్రంగా ఉంటాడు, ఊడి పొమ్మంటుంది, ఒళ్ళకాడ రమ్మంటుంది, అయినప్పటికీ పిల్లల లక్షణాల నుంచి అయ్యో లక్షణాలు ఆ పొరతన లక్షణాల నుంచి వాడి మొదట బయటకు రాదు. కారణం ఏంటంటే అది సజ్జన సత్పురుషులతో సహవాసం లేదు, శాస్త్రాన్ని యొక్క శాస్త్రాన్ని ఎక్కువ వారు పరిశీలించలేదు, సజ్జనంతో సాంగత్యం లేదు, సాధన లేదు, ఏమి లేకుండా వారు ఆ చైల్డ్ బ్రెయిన్ నుంచి వారు బయటకు రాలేదు. అంటే చైల్డ్ బ్రెయిన్ నుంచి బయటకు రావాలంటే భగవద్గీతని డీటెయిల్డ్గా ఏదో పరిశోధన చదివినట్టు చదవకుండా చాలా డీటెయిల్డ్గా చదవాలి, చాలా ఓర్పుగా చదవాలి. కృష్ణుడు 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మోక్షానికి కూడా సన్యాసం ఇచ్చేయమన్నాడు. ఏమి చెప్పాడు? మోక్షానికి కూడా నువ్వు సన్యాసం ఇచ్చేయమన్నాడు. అసలు నువ్వు బంధంలో అసలు లేవని సంగతి నీకు తెలిస్తే అసలు మోక్షాన్ని కోరేవాడు ఎవరు ఉంటాడు? అక్కడ ఎవడో ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అసలు నువ్వు బంధంలో లేవని నీకు తెలిసినప్పుడు మోక్షం కావాలని ఎవడు కోరతాడు? మోక్షం కావాలని ఎవడు కోరుకోడు. మానవుడు చేసింది 24 గంటలు లోకలు ఇచ్చాడు. కానీ మీరు ఏమనుకుంటారంటే నేను ఆత్మవిచారణ చేస్తున్నానని అనుకుంటాడు. ఆత్మవిచారణ వదిలేసిన మరుక్షణంలో మనం చేసేది లోకమిచ్చారు. లోకమిచారణ చేస్తే లోకానికి సన్నిహితం అవుతాం, ఆత్మవిచారణ చేస్తే ఆత్మలో ఐక్యం అవుతాం. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో అదే నువ్వు అవుతావు. అంటే మనం మూఢనమ్మకాలు కాదు, ఇక్కడ చేతి బుద్ధి కూడా పెంచుకోవాలి. రమణ మహర్షి గారు అన్నారు, నీకు కాళ్ళున్నాయి నడుస్తున్నాయి, చేతులున్నాయి పనిచేస్తున్నాయి, కళ్ళున్నాయి చూసుకుంటున్నావు కళ్ళతోటి, అలాగే నీకు బుద్ధి ఉంది కదా, బుద్ధితోటి ఎందుకు నువ్వు ఆలోచించుకోవాలి? నువ్వు బుద్ధి లేని వాడే కాదు. కొంతమంది అంటా ఉంటారు పిల్లలు నీకు బుద్ధి లేదురాని, బుద్ధి లేకుండా ఎవరు ఉండడాడు, చిన్న బుద్ధి ఉంటుందంటే. కొంతమందికి పెద్ద బుద్ధి ఉంటుంది, అసలు బుద్ధి లేకుండా, అసలు ఎంతో కొంత బుద్ధి లేకపోతే వాడికి మానవ జన్మే రాదు, ఎంతో కొంత బుద్ధి ఉంటుంది. కానీ మా మాట వరుసగా నీకు బుద్ధి లేదురాని అంటాం, అంటే చిన్న బుద్ధి అని అర్థం, బాగా చిన్న బుద్ధి అని అర్థం. అంటే నీకు బుద్ధి ఉంది, ఆ బుద్ధితో నువ్వు ఆలోచించడం నేర్చుకో. అంటే నువ్వు ఆలోచించి ఆలోచించి ప్రమాదాల్లో పడకు, మోపంలో పడకు. నీ బుద్ధి నీ శరీరానికి నీ బుద్ధి డ్రైవర్ లాంటిది. అంటే నీకు బుద్ధి సరిగ్గా ఉంటే నువ్వు బాగుపడతావు, నువ్వు బాగుపడినా నీ బుద్ధే కారణం, నువ్వు పాడైపోయినా నీ బుద్ధే కారణం. అంటే బుద్ధిని నిర్మలంగా నిశ్చలంగా నిదానంగా నిరాడంబరంగా అతి పెట్టుకో, నీ బుద్ధిని నువ్వు కాపాడుకో. నీకంటే ఈ చైతన్య స్థాయిలో పెద్ద, నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళతోటి, నీకంటే ఎక్కువ బుద్ధిమంతులతోటి, నీకంటే ఎక్కువ గుణ సంపద ఉన్న వాళ్ళతోటి, నీకంటే ఎక్కువ దైవీ సంపద ఉన్న వాళ్ళతోటి సహవాసం చేయటం నేర్చుకో. చేతనైతే సరి, చేత కాకపోతే నేర్చుకో. అంటే మనకంటే మంచి గుణాలు ఉన్న వాడితో మనం సహవాసం చేస్తే మనం కూడా ఆ స్థాయికి ఎదుగుతాం. ఏం అర్థం లేదు. సత్పురుషుని సహవాసం మీరు చేయి విడిచిపెట్టకుండా ఉంటే మీ పునర్జన్మ లేటువులనే కూడా వాటంతగా రానిపోతాయి. అంటే సత్పురుషుడు సహవాసంలో అంత శక్తి ఉంది. గులాబీ పూలు పక్కన కూర్చుని మనకు గులాబీ వాసన రాకూడదు, గులాబీ వాసన రాకూడదన్న ఆటలు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మహాత్ముల సన్నిధిలో, మహర్షుల సన్నిధిలో, పూజ్యుల యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు నీ పాపచింతన పోతాయి, నీ దేహబుద్ధి నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది, పునర్జన్మ కారణాలు నశిస్తాయి, నువ్వు పవిత్రుడు అవుతావు, ఏకాగ్రత కలుగుతుంది, ప్రవీణత కలుగుతుంది, పరిశుద్ధుడు అవుతావు, పరమాత్మలో ఐక్యం అవుతావు. సర్వధర్మ ஆழமான பரிச்சரிய மானும் ஏகமும் சரணம் உடைய அகந்த்வா சர்வ பாபேபியோ மோஷயிஷ்யமே மா சுஜக. நீ துக்கப்படக்கூ அனு செபுத்துனாள், நீ பாதப்படக்கூ, நீ துக்கப்படவு அனு செபுத்துனாள். அவரு பரமாத்மன் செபுத்துனாள். பரமாத்மனுக்கு அர்ஜுனோட பந்தும் தர்வாத சிஷ்யுடும் சகச்சரும் ஸ்நேகிச்சுடும் அன்னி கூட அஞ்சனோ இது கலசி மலசி சாரா சம்வத்சரா ஜீவிச்சாரு. అంటే కృష్ణ పరమాత్మని శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ నిర్వాణం వర్త ధర్మరాజుకి తీసుకొచ్చి అర్జునుడు చెప్తాడు. ఏమిటి చెప్పాలి? అర్జునుడు దేవుడు చచ్చిపోయాడు అని చెప్పాలి. ధర్మరాజుతో ఏమిటి చెప్పాడంటే అర్జునుడు దేవుడు చచ్చిపోయాడని చెప్పలేదు, మన అమ్మ చచ్చిపోయింది అన్నాడు. అంటే వాడు బలవంతుని వాళ్ళ అమ్మగా చూశాడు. అంటే పిల్లలకి అమ్మ ఏ విధంగా అయితే పిల్లల్ని కాపాడుతుంటుందో అలాగే పరమాత్మ జీవితం తొడుగునా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. ఎవరి నిర్మాణం అంటే కురుక్షేత్రం, కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం మన లోపలే ఉంది. మంచి గుణాలు అందరూ పాండవులు, చెడ్డ గుణాలు అందరూ కౌరవులు. మన హృదయంలో యుద్ధం జరుగుతుంది. పరమాత్మ సహాయం ఉంటే, గురువు సహాయం ఉంటే మంచి గుణాలు నెగ్గుతాయి. కృష్ణ పరమాత్మ సహాయం లేదనుకోని పాండవులు నెగ్గలేరు. అంటే మంచి గుణాలకి చెడ్డ గుణాలకి యుద్ధం జరిగినప్పుడు నీ గురువు అనుగ్రహం ఉండాలి, నీ సాధనా బలం ఉండాలి, పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అంటే పరమేశ్వరుడు అనుగ్రహం ఉన్నప్పుడు మనకి శిరస్సు పోవటానికి బదులుగా కిరీటం పోతుంది. ఈశ్వరానుగ్రహణకు గుర్తిగా పెద్దలు చెబుతారు. దీన్ని కర్ణార్జునకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే అర్జునుడిని చంపడానికి ఒక అస్త్రం జాగ్రత్త పెట్టుకుని ఉంచుకున్నారు. దాన్ని మంత్రించి విడిచిపెడితే ఎవరిని ఉద్దేశించి ఆ అస్త్రం విడిచిపెట్టాడో, ఆ శస్త్రం విడిచిపెట్టాడో వాడు తప్పనిసరిగా వాడి శిరస్సు ఖండించబడుతుంది. అర్జునుడు కోసమే అట్టే పెట్టినటువంటి అస్త్రాన్ని, ఆ శస్త్రాన్ని భారత యుద్ధ మధ్యంలో కర్ణుడు విడిచిపెట్టాడు. ఎవరిని? అర్జునుడు చంపటానికి. అది అతి వేగంగా వస్తుంది. ఎలా వస్తుంది? అతి వేగంగా వస్తుంది అస్త్రం. అప్పుడు ఎవరు ఏమీ చేసి ఏమీ లేదు. అది ఎంత గురి పెట్టారంటే అర్జునుడు ఎంత వీరుడో, అర్జునుడికి ఎంత విలువిద్య తెలుసో అంత కూడా కర్ణుడికి తెలుసు, అంత విలువిద్య కూడా ఆయనకి తెలుసు. కర్ణుడు కూడా స్వశ్రద్ధ మంచివాడు, సహవాస దోషం వల్ల పాడైపోయాడు. కొంతమంది స్వభావంలో మంచిగా ఉంటారు, స్నేహితులు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళు పాడైపోతారు. ఇంకేదంటే భాషలైన ప్రయోగాలకి, భాషలైన మోహాలకి లొంగకుండా చూసుకోవటం జీవుడికి చాలా కష్టం. ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. మరి ఏ ఆకర్షణకు గురైనా కారణం అయిపోతాం. ఒక ఆకర్షణ గురైతే మనం లోకంలో పతనం అయిపోతాం. అనేక ఆకర్షణలు మనం పాడు చేసే ఆకర్షణలు లోకంలో ఎన్నో ఉన్నాయి. అస్త్రం వస్తుంది అర్జునుడి యొక్క శిరస్సుని అర్జును చేయించడానికి. వస్తాంటే కృష్ణ పరమాత్మను చూశాడు. అది అర్జునుని ఏ డైరెక్షన్లో విడిచిపెట్టాడు కర్ణుడు. అది ఏం చేశాడంటే రథాన్ని ఒక అడుగు కిందకి తొక్కేశాడు. తొక్కేస్తే ఏదంటే అర్జునుడు పీకి పట్టుకోపోవలసింది, అర్జునుడు యొక్క శిరస్సు పట్టుకెళ్ళిపోవలసింది, కీటాన్ని పట్టుకుని వెళ్ళిపోయింది అస్త్రం. అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి గుర్తుగా భారతీయ యుద్ధంలో చెప్తాడు. ఇక్కడ సర్వధర్మాన్ని దీని చర్మస్వాపం ఉంటాడు. మంత్రం ఓ నమో నారాయణ మంత్రరాజు అంటారు. దీన్ని చర్మశ్లోకం అంటారు. ఇది సర్వధర్మాన్ని పరిచయించాలి. దీన్ని వైష్ణవులు ఈ శ్లోకాన్ని చదివించని పొంగిపోతూ ఉంటారు. అంటే పెరుమల వాగ్దానం చేశాడంట. పెరుమల కంటే పెద్దవారు అని సర్వధర్మాన్ని పరిచయం మాకు ఏకం శరణం పడగా నువ్వు జీవలక్షణాలన్నీ విడిచిపెట్టు. అంటే నువ్వు తల్లిదండ్రులు నువ్వు చూడటం మంచిదే, అయితే నా కోసం నువ్వు తల్లిదండ్రులు విడిచిపెడితే నీకేం పాపం రాదు అని. మామూలు జనరల్ రూల్ ఇది. నీ తల్లిదండ్రులు నువ్వు చూడాలి, నీ తల్లిదండ్రులని చూడాలి. బుద్ధుడు తల్లిదండ్రులను చూడాలి. కానీ ఒక మహా నిర్వాణ స్థితిని పొందటానికి, బుద్ధాభివృద్ధి పొందటానికి గృహపరిత్యాగం చేసి వెళ్ళిపోయాడు. అంతే దానికేమి దోషం రాదు. అంటే నీ జనరల్ డ్యూటీస్ ఉన్నాయి చూసావు. నీ ఇంటికాడ నువ్వు చేసే భగవంతుడి కోసం కనుక విడిచిపెడితే నీకు దాంట్లో దానివల్ల నీకు దోషం రాదు. సర్వధర్మాన్ని పరిచర్య. ఇక్కడ ఏమంటున్నారు? అధర్మాన్ని విడిచిపెట్టమని చెబుతున్నాడు. అంశం అయితే నా కోసం ధర్మాన్ని కూడా విడిచిపెట్టవయ్యా. అంటే దాని అర్థం అధర్మాన్ని విడిచిపెట్టమని చెబుతున్నాడు, ధర్మాన్ని కూడా విడిచిపెట్టే. అంటే ఇంకా నడగడం ఏంటంటే నన్ను తెలుసుకోవడం కోసం నేను డ్యూటీని విడిచి పెట్టినా దోషం లేదు. ఒక హయ్యర్ పవర్ నువ్వు అందుకోవడం కోసం మామూలుగా నేను విడిచిపెట్టడానికి మామూలు డ్యూటీ విడిచిపెట్టినా నీకేమీ దోషం లేదు. గృహ ప్రత్యాగం చేసినట్టే మామూలుగా చూస్తే మనకేమవుతుందంటే మన మామూలు డ్యూటీ మానేస్తే అది చిన్నే, కానీ భగవద్గీత పొందటం కోసం ఒక పెద్ద ఆత్మసాక్షాత్కారం పొందటం కోసం మనం ఏదైనా చేతిలో ఉన్నది విడిచిపెట్టినా గృహ ప్రత్యాగం చేసినా దోషం లోపరాదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే నీ డ్యూటీస్ని విడిచిపెట్టినప్పటికీ అన్నీ విడిచిపెట్టి మనం ఏకం శరణం వ్రజ. స్వామి జ్ఞానం అందని అడిగారు ఆయన కొంతకాలం హిమాలయస్లో తపస్సు చేసేసాడు. ఎవరు హిమాలయస్లో తపస్సు చేయడం మీకు కష్టంగా అనిపించలేదు, అది కష్టం అనుకుంటే అక్కడ ఉండగలం అని ఉన్నాడు ఆయన. కష్టం కష్టం అనుకుంటే నేను ఉండగలను ఆ చలికాలం హిమాలయ పర్వతాల్లో చేసింది ఇష్టంగానే చేశాను, కష్టం అనుకుంటే ఇరువు ఉండగలను చేసింది ఇష్టంగానే చేశాను అన్నాడు. ఆయన గృహపరిచారం చేశాడు. ఎందుకు గృహపరిచారం చేశాడు? ఒక హయ్యర్ పవర్ అంటే తన హృదయంలో నిజాన్ని అనుభవైక వైద్యం చేసుకోవడం కోసం సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ లేకుండా, సఫరింగ్ లేకుండా, ఎంతో కొంత బాధ లేకుండా, ఎంతో కొంత త్యాగం లేకుండా భౌతికంగానే గొప్ప పనులు మనం చేయలేము, ఆత్మసాక్షాత్కారాన్ని కూడా పొందలేము. ఎంతో కొంత సఫరింగ్ అవసరమే, ఎంతో కొంత సాక్రిఫైస్ కూడా అవసరం. సఫరింగ్ లేకపోతే ఎంతో మనం ఏమీ చేయలేం, ఏమి చేయలేం. ఎంతమంది అవసరమైతే సఫరింగ్ గురి కావాల్సి ఉంటుంది మనం. సర్వధర్మాన్ని పరిచర్య మాం ఏకం శరణం రజ, నన్ను ఒక్కడే నువ్వు శరణ వేడుకో. రమణ మహర్షి గారు చెప్తారు, కొంతమంది భగవంతుడు ఉన్నాడంటే వెంటనే నమ్ముతారు, వాళ్ళకి శరణాగతి మార్గం మంచిది, విశ్వాసపాత్ర. అయితే అలాగే మూఢనమ్మకాలు కాదు ఉండవలసింది, మూఢాచారాలు మూఢనమ్మకాలు కాదు. అంటే నీకు తెలివి ఉండాలి, వివేకం ఉండాలి. వివేకం ఉండాలి, నీకు వివేకం ఉండాలి, తెలివి ఉండాలి. నీ సొంత బుద్ధిని కాపాడుకో, నీ సొంత బుద్ధిని కాపాడుకో. ఇప్పుడు నేను ఏదైనా నీకు బోధిస్తున్నానంటే ఇందులో ఎంత నిలువ ఉంది, ఎందులో ఎంత అనేది ఉంది, ఇందులో మనకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి, ఇందులో గిన్నెలు ఉన్నాయి, పొడులు ఉంటుంది, మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. కృష్ణ పరమాత్మ అంటారు వాడు 18వ అధ్యాయంలో అర్జున నేను చెప్పవలసిందేదో నేను చెప్తాను, నీకంటే చెప్పవలసింది లేదు, నేను చెప్పవలసిందేదో నేను చెప్తాను, ఎలా చెయ్యాలని చెప్పలేదు, నువ్వు ఆలోచించుకుని నీకు ఇష్టమైతే ఎలా బాగుంటుంది అనుకుంటే అలా చెయ్యాలన్నాడు. నువ్వు ఆలోచించుకో, ఇలా చేశాయని చెప్పలేదు, నువ్వు ఆలోచించుకో, ఆలోచించుకుని నిర్ణయం నీకే విడిచిపెట్టేస్తున్నాను. అంటే దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది, నువ్వు బాగా అర్థం చేసుకోండి, దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. కానీ నీకు ఒక చోట స్వేచ్ఛ ఉంది, నువ్వు దేహంతో కలపటం, నీ లోపల ఉన్న చైతన్యంతో కలపటం, దాంతో ఐడెంటిఫై, దానితో తాదాత్యం పొందటం, అది దీనితో తాదాత్యం పొందటం అనే స్వేచ్ఛ ఒకటే నీకు పరమేశ్వరుడు ఇచ్చాడు. కొంతమంది అంటూ ఉంటాయి కృష్ణుడు ఎన్నో యుద్ధాలు చేశాడండి, ఎవరు గోరివారు కొడితే బాణాలను చచ్చిపోవడం ఏంటని అంటారు, అదే ఆయన దేహ ప్రారంభం. ఇది బాగా అర్థం చేసుకోండి. మహాత్మా గాంధీ గారిని తుపాకు పెట్టి కాల్చి చంపేశారు, అదొక దేహ ప్రారంభం. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టే, దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టే, ప్రారంభానికి విడిచిపెట్టేసి ఆ దేహం ఏ విధంగా అయితే తల్లి కడుపులోకి బయటకు వచ్చినప్పుడు దాని ప్రారంభాన్ని నిర్ణయిస్తారు. సినిమా మద్రాసులో తీసి కేశవరాన్ని ఆడతారు, కానీ తీయటం కేశవరంలో తీరు. అదే మీ తల్లి కడుపులో ఉండగానే మీ దేహానికి సంబంధించిన సినిమా తీసేస్తారు, ఇది తీసేటప్పుడు కేశవరం పంపుతారు, కేశవరం పంపించేటప్పుడు ఆడవా ఆట అంటారు. ఇప్పుడు మీకు ఈ దేహం ఎప్పుడు ఉండాలో, ఎంతకాలం జీవించి ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఊరేగింపులు ఏమున్నాయో, ముట్టికాయలు ఏమున్నాయో, ఈ దేహాన్ని మరణం వచ్చే వరకు కరమేలు బొమ్మలు ఆడి అది మరణిస్తుంది, ఆ దేహం మరణిస్తుంది. అంటే నువ్వు దేహాన్ని ప్రారంభాన్ని నువ్వేమి చేయలేవు, దేహాన్ని ప్రార్థాన్ని కదా, ఎంతకాలం అయితే జీవించాలిందో, ఎంతకాలం అయితే ఈ భూమి మీద శవం తిరగ తిరుగాడవలసిందో, అంతకాలం తిరుగాడుతుందో ఎవరునే చనిపోతుంది. అయితే నువ్వు దేహంతో తాదాత్యం పొందుతావా, నీ హృదయంలో నా నిజంతో చైతన్యంతో పరమాత్మతో తాదాత్యం పొందుతావు, ఆ చాయిస్ నీకు పరమేశ్వరుడు ఇచ్చావు. నీకెళ్తే బంధం, అటెళ్తే మోక్షం, అటెళ్తే పరిరక్షణం, నీటి వస్తే ఇంజయమెంట్. అంటే నేను ఈ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేసి నువ్వు దానితో తాదాత్యం పొందడం కనుక నేర్చుకుంటే ఈ ప్రారంభం నేను అనుభవిస్తున్నానని ఆ నేను కూడా పోతుంది పరమాత్మతో తాదాత్యం పొందటం. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దాన్ని శరణాగతి మంచిదా విచారణ మార్గం మంచిదా? ఈ సర్వధర్మాన్ని పరిచయం అనేది శరణాగతి మార్గం. అంటే ఆయన అన్నారు, కొంతమందికి స్వభావం ఇచ్చే విశ్వాస పాత్రలు ఉంటారు. వారి మరణం వచ్చినా కదా విశ్వాసం విడిచిపెట్టడం, శ్వాస పైన విశ్వాసం విడిచిపెట్టడం. కొంతమంది సహజంగానే కొంతమందికి విశ్వాస పాత్రలు ఉంటారు, వారికి శరణాగతి మార్గం మంచిది. కొంతమంది ఏది బుద్ధి ఎక్కువ ఉంటుంది, హేతువాదంతో ఆలోచిస్తారు ప్రతి విషయమని. అదొక మెంటల్ మేకప్, ఇదొక మెంటల్ మేకప్. ఈ రెండు కూడా మోక్ష సామ్రాజ్యానికి అధిపతులు చేస్తాయి. ఈ రెండు కూడా ఈ రెండు ఏ మార్గంలో శరణాగతి మార్గంలో ప్రయాణం చేసినా, విచారణ మార్గంలో ప్రయాణం చేసినా వాడు మోక్షాన్ని పొందుతాడు, వాడు గమ్యాన్ని పొందుతాడు, తరిస్తాడు. రమణ మహర్షి గారు ఏమంటారంటే, విచారణ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా పోగొట్టుకోవలసింది దేహగతమే నేనే. తర్వాత భక్తి శరణాగతి మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా పోగొట్టుకోవలసింది నీ దేహగతమే నేనే. ఈ దేహగతమే నేను నీ తెలివితోటి నీ వివేకంతో నీ పరిశీలనాత్మక బుద్ధితోటి పోగొట్టుకుంటే పోగొట్టుకో. నీకు అంత అంత వివేకం కానీ అంత లోతైన ఆలోచన కానీ నీకు లేకపోతే ఈ నేను ఆయనకి ఇచ్చేస్తే ఆయన చింపేస్తాడు అన్నాడు. హృదయంలోని ఆనందాన్ని, నీ హృదయంలో ఉన్న శాంతిని, నీ హృదయంలోని మోక్షాన్ని అందకుండా నీ చేతికి అందకుండా చేసేది, నీ చేతికి అందకుండా చేసేది దేవగతమే నేను. దీన్ని జీవుడు అంటారు, మనస్సు అంటారు, చిజ్జడ గౌడ అంటారు అని దీనికి రకరకాలుగా పేర్లు ఉన్నాయి. అంటే శరణాగతి మార్గంలో ప్రయాణం చేస్తే ఈ దేవగతమే నేను ఆయనే ఊడబడతాడు. ఎవరు? ఈశ్వరుడు ఊడబెడతాడు. దించకపోతే ఇందులోంచి నేను విడుదల చేయడానికి తెలుసు. ఒక విచారణ మార్గంలో ప్రయాణం చేస్తావు, నీ అంతటి నువ్వు ఓడగొట్టుకో, మొత్తమే నువ్వు ఓడగొట్టుకోవాలి. దేహగతమే నేనే ఓడగొట్టుకోవాలి. విచారణ మార్గంలోకి వెళ్ళి నీ అంతటి నువ్వు ఓడగొట్టుకో, మంచిది. ఒకవేళ ఆసక్తి నీకు లేదనుకో, శరణాగతి మార్గంలోకి వెళ్తే ఆయన ఓడగొడతాడు. ఇక్కడ నువ్వు ఓడగొట్టుకోవాలి, అక్కడ ఆయన ఓడగొడతాడు. అది శరణాగతి మార్గం, ఇది విచారణ మార్గం. సర్వధర్మాన్ని పరిచర్యం మాం ఏకం శరణం మృగాన్ని. నన్ను శరణ వేడుకు అని చెప్పలేదు, నేను ఒక్కడిని వేడుకు. ఈ ఆత్మని, ఆ చైతన్యాన్ని, బ్రహ్మముని, ఉన్న వస్తువు ఒకటే బ్రహ్మం. నీకున్న భ్రాంతి వల్ల, నీకున్న దేహ భ్రాంతి వల్ల, నీకున్న దేహాభిమానం వల్ల, నీ హృదయంలోని బ్రహ్మము నీకు వ్యక్తం కావటం లేదు. నువ్వు చేసే సాధనలన్నీ భ్రాంతిని తొలగించుకోవటం కోసం. అంటే నువ్వు మాట్లాడో మాట, నువ్వు చేతితో చేసే పని, నీకు ఈ మనసులో వచ్చే తలంపులు దేహాభిమానానికి నశింపు చేయడానికి సహకరించాలి. అదే సాధన. సాధన అంటే ప్రయత్నము అని అర్థం. నువ్వు సాధన చేసి సాధన చేసి సాధన చేసి బ్రహ్మమును పొందినా సరే, నీకు అది ఇష్టం లేదనుకో, ఈ సాధన చేసే ఈ బుజ్జిగా ఎవరు, ఈ సాధన చేసే ఇంటి అయ్యి బాడీ బాండ్ అయ్యి అయ్యి ఈ పుట్టి రాడు, ఈ పుట్టి రాడు, ఈ బుజ్జి రాడు, వీడెవడు అని విచారణ చేసి వాణి పాగొట్టుకున్నాను సరే. నేను మోక్షం సంపాదించాను, నేను మోక్షానికి వెళ్తాను, నేను మోక్షానికి వెళ్తాను, అలా వెళ్ళి నువ్వు మోక్షంలోకి వెళ్ళినా సరే, లేకపోతే మోక్షంలో పొందాలి, మోక్షం పొందాలి, మోక్షం పొందాలి, నీ రూపు ఎవరైతే అంటున్నాడు వాణి ఓడబుట్టినా సరే, ఇలా అలాగైనా మోక్షాన్ని పొందుతావు, ఇలాగైనా నువ్వు మోక్షాన్ని పొందుతావు. నువ్వు సాధన చేసి సాధన చేసి సాధన చేసి సిద్ధ పురుషుడు అయినా సంతోషం. నువ్వు సాధన చేసి సాధన చేసి ఆ సాధన చేసే సాధకుని తొలగించుకున్నా మంచిది. ఆ బుజ్జిగాడిని బయటికి పంపేసినా, సైతాన్ని బయటికి పంపేసినా మంచిది. నువ్వు అలా ప్రయాణం చేసినా మంచిదే, ఎలా ప్రయాణం చేసినా మంచిదే. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్యం మాం ఏకం శరణం రయ. నన్ను ఒక్కడి మాటికి శరణ వేడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనస్సు ఎప్పుడు దేనైతే చింతిస్తుందో అది అవుతుంది. నువ్వు నీ కృషి కృపగా మారుతుంది, నీ కృషి కృపగా మారుతుంది. అంటే భగవంతుణ్ణి మనస్సు చింతించగా చింతించగా చింతించగా, బ్రహ్మను మనస్సు చింతించగా 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 ఆ చింతించి నిర్నశిస్తుంది. ధ్యానం చేసి ఎందుకు చేస్తామంటే, ధ్యానం ఎవరు చేస్తారు, మనస్సు చేస్తుంది. ధ్యానం చేయగా 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 ధ్యానం చేసే మనస్సు నశిస్తుంది. అందుకు ధ్యానం, జపం కంటే కూడా ధ్యానం గొప్పది. చావు లేని వస్తువు ఒకటి హృదయంలో ఉంది. ఆ చావు లేని వస్తువుతో నువ్వు కనుక దేహం ఉండగా కనుక తలాక్యం నీకు పొందితే, నీ దేహానికి చావు వస్తే నేను చనిపోతున్నాయన్న తలంపు నీకు కలగదు. నీచే చావు లేని వస్తువు నువ్వు పొందున్నావు కాబట్టి. ఉన్నది ఆత్మ ఉంటే ఉన్నది, చైతన్యం ఒకటే. అంటే నువ్వు జీవించడం దానికోసం జీవించు, ఏదైనా పనిచేయ చేస్తే దానికోసం పని చెయ్యి, అనుసరణంగా నీ శరీరం దాని గురించి మరణించే రీతి చెయ్యి, దానికోసమే జీవించు. ఆ వస్తువు యొక్క అనుగ్రహానికి పొందటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. చిల్లర చింతనలోకి చిల్లర గడవల్లోకి నువ్వు వెళ్ళకు, విషయ చింతనలోకి వెళ్ళకు. ఎది నువ్వు జీవించినా నా చింతించినా నా అనుగ్రహం దాని అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నం చెయ్యి. తిరుమాలను కేంద్రంగా పెట్టుకుని జీవించు, అప్పుడు ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు. అంటే పరమాత్మను నువ్వు చింతిస్తుంటే, పరమాత్మను మనం చింతిస్తుంటే లోకానికి దూరం అవుతాం, అంటే అజ్ఞానానికి దూరం అవుతాం. లోకాన్ని చింతిస్తుంటే జ్ఞానానికి దూరం అవుతాం, అజ్ఞానానికి దగ్గర అవుతాం. అంటే నువ్వు తాత్కాలిక ప్రయోజనాలకు నీ గురి కాకుండా, తాత్కాలిక ప్రయోగాలకు నీ గురి కాకుండా, మోహాలకు గురి కాకుండా, నీ చూపు, నీ నడత, నీ ఆలోచనతో నా మీద పెట్టు. నన్నే స్మరించు, నన్నే ధ్యానించు, నా కోసం జీవించు. నువ్వు ఏ పని చేసినా ఆ పని నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుని సంతోషిస్తాడంటే ఆ పని చెప్పు. స్వామి వివేకానంద ఇదే చెప్తాడు, మనం చేసే పని ఈ లోపల 10 మందికి ఉపయోగపడాలి, ఆ పని మనకి జన్మాంతరంలో మోక్షం తీసుకొచ్చేయాలి, ఈ టెక్నిక్ మనం నేర్చుకోవాలని చెప్తాడు. ఈ పూర్వజన్మం నుంచి అనేక దోషాలు, అనేక బలహీనతలు నువ్వు కూడా మోసుకుంటూ వస్తున్నావు జన్మ పరంపరలోంచి. అయితే నీ వరంలోని విరుగును చూడటానికి ఏ బలహీనతలు నీకు అడ్డొస్తున్నాయో నాకు తెలుసు, నీ పాపాలు నాకు తెలుసు, నీ వీక్నెస్ నాకు తెలుసు అని నాకు తెలుసు. నువ్వు నిరంతరం నన్ను చింతిస్తూ ఉంటే, నా కోసం నువ్వు జీవిస్తూ ఉంటే, భగవంతుడు నీ కేంద్రంలో పెట్టుకుని జీవిస్తూ ఉంటే, నీలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని దోషాలు ఉన్నాయో, ఆ దోషాల నుంచి, ఆ బలహీనతల్లోంచి, ఆ పాపాల నుంచి, ఆ డిఫెక్ట్స్ నుంచి, ఆ లోపాల నుంచి నేను విడుదల చేసే బాధ్యత నాది. అంటే నీకు ప్రకృతి వాసనలు ఎన్ని ఉన్నాయో ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీ గురువు ఎవరైనా, మీరు ఏ మతంలో ఉన్నా, మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి గుణాలు విడిచిపెట్టకుండా, జీవగుణాలు విడిచిపెట్టకుండా ఇంతవరకు ఎవరో మోక్షాన్ని పొందలేదు. ఆయనస్థలం ఏం చెప్పాడంటే, సైన్స్ ఉంది, మతం ఉంది, మన లోకంలో సైన్స్ ఉంది, మతం ఉంది. సైన్స్ తోటి సంబంధం లేని మతం బుద్ధి, మతంతోటి సంబంధం లేని సైన్స్ ఏమో కుంటివాడు. అంటే నువ్వు విశ్వాసము ఆలోచన రెండు రెండు సమానంగా పోషించుకోవాలి. ఒకటి ఉంటే అది లేకుండా ఇది, ఇది లేకుండా అది ఉంటే నువ్వు కుంటివాడని అయిపోతావు, బుద్ధివాడని అయిపోతావు. జ్ఞానం ఎవరికి కావాలండి? ఇక్కడ పసుపు వచ్చేస్తాం, ఇక్కడ కుంకం వచ్చేస్తుంది, లేదా వారి దయ్యాలు నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది, ఇలా దయ్యాలు కడుపు నొప్పుతుంది, ఇదే జ్ఞానం, ఇది జ్ఞానమా? ఇది విషయ జ్ఞానమా, ఆత్మజ్ఞానమా? అంటే నీ తలకాయలు విడిచిపెట్టద్దు, నీ తలకాయలు విడిచిపెట్టేసి నువ్వేం ఆలోచించకుండా ఎవరైనా చెప్తే అవన్నీ నమ్ముతాంటే నేనేమవుతావు, కుంటివాడు అవుతావు, గుడ్డివాడు అవుతావు. నీ కుంటివాడు అవుతావు, నువ్వే గుడ్డివాడు అవుతావు. నీ సొంత బుద్ధిని విడిచిపెట్టకు. నువ్వు పొరపాటు, స్వామి వివేకానంద అంటే ఉంటే నువ్వు పొరపాటు చేసినా నాకు ఇష్టం, కానీ సొంత బుద్ధి విడిచిపెట్టకు. నువ్వు ఆలోచించుకో, ఆలోచించుకో, నీకు ఆలోచన విషయం ఎంతవరకు నీకు ఆలోచన అందుతుందో అంతవరకు ఆలోచన ఉపయోగించుకో. నీ ఆలోచన కూడా అందరి స్టేజ్ వచ్చినట్టు అక్కడ కీర్తి మీద, అక్కడ విశ్వాసం మీద ఆధారపడదు. నీ దేహబుద్ధిని పోగొట్టుకోండి, దేహభావాన్ని పోగొట్టుకోండి అని తేలిగ్గా చెబుతున్నారు. జగటం తేలికే పోగొట్టుకోవడం నాకు కష్టంగా ఉందన్నాడు ఒక భక్తుడు. నువ్వు ఆత్మ, నువ్వు ఆత్మను బలంపడి చెబుతుంటే నా బుద్ధి ఏం చెబుతుందంటే, నా మనస్సు ఏం చెబుతుందంటే, నా పవనభూత్తనం ఏం చెబుతుందంటే, నా అహంభావం ఏం చెబుతుందంటే, నువ్వు దేహమే, నువ్వు దేహమే, నువ్వు దేహమే అని చెబుతాండి. అయ్యో భగవంతుడు ఎలా చెబుతున్నాడు, ఈ దేహం నేను కాదని డౌట్ చేద్దామని ప్రయత్నం చేస్తాంటే, నువ్వు ఏం డౌట్ చేయదు, అది నీవే, అది నీవే, అది నీవే అని చెబుతాండి. పోనీ అభివృద్ధి కొంచెం కలిపితం కలిపితే నిన్నగా వేరెప్పుడైనా ఊరిపోతున్నట్టు కలపనడం లేదు. దేహం ఇదే దేశం ఇదేనని చెబుతాను అండి, దాన్ని ఏం కలుపుతాను, డౌట్ వస్తే షేక్ చేస్తాను కానీ ఆ డౌట్ ఏదైనప్పుడు షేక్ ఏం చేస్తాను నేను. అనుమా అసలు కొంచెం అనుమానిస్తుంటే ఓడగొట్టుకోవచ్చు అంటే, దాన్ని అనుమానించడమే కాదు, దేహమే నేను అనుకుంటున్నాను. పోనీ ఆ రోగం నాకు సామాన్యంగా లేదు, బలంగా ఉంది, లోతుగా ఉంది, ఎన్నో జన్మల నుంచి అదే రోగం వస్తుంది, ఏ దేహం ఉన్నప్పుడు ఆ దేహమే నేను అనుకుంటున్నాను. ఈ దేహదోషం చాలా బలీయంగా ఉన్నది, నువ్వు పోగొట్టుకో, పోగొట్టుకో అంటే పోగొట్టుకోవడానికి జీవితాలు ఏడిపోయాయి. అక్కడ భగవాన్ అంటున్నాడంటే, దీనిని ఎవరో విచారణ చేసుకోవటం లేదు కాబట్టి దాని బలం పెరిగిపోతుంది. నేను దశరథ తిరగేస్తున్నా. ఎవరైనా ఈ దశరథ రెండు పక్కల కాలాలి. నేనంటే నాకు దేహాభిమానం బాగా బలంగా ఉంటాను. ఎందుకు బలంగా ఉందంటే నువ్వు విచారణ ఉద్దేశాను. నువ్వు ఎవడో విచారణ చేసుకోవడం మానేసేదలతో బలం అవుతుంది. ఆత్మవిచారణ మానేస్తే జరిగేది లోక విచారణ వల్ల. ఒకవేళ ఆత్మవిచారణ ఎదుర్కొన్నావు అనుకో, ఇది జరిగేదంతా లోక విచారణ. అలాగే నువ్వు విచారణ ఉద్దేశం అనుకో, దేహాభిమానం బలపడిపోతుందంటే బలపడటం చేస్తుంది. నువ్వు విచారణ చేస్తాంటే దేహాభిమానం తగ్గుతుంది, దాని బలం తగ్గుతుంది. వాడు ఒకేసారి చదువుతైనా మొత్తానికి ఎలిమినేట్ కాకపోయినా కొంచెం స్లోగా స్టడీగా రిడ్యూస్ అవుతూ వస్తుంటుంది. ఆ బాడీ బాగుంటాయి. ఇక్కడ ఏమీ లేకుండా నేను దేహాభిమానం పెరుగుతుంది, దేహాభిమానం పెరిగిపోతానని బలంగా ఉందంటే కాదు. దాన్ని ఆ బలాన్ని తగ్గాలంటే నువ్వు ఆత్మవిచారణ చెయ్యాలి, సత్పురుషుని సహవాసం చెయ్యాలి, గోరీ కంపెనీ చెయ్యాలి. సౌందర్యం బయట ఏముందండి, హృదయంలో ఉందని సౌందర్యం అంటే. బయట ఏం లేదు, ఇంకా అనిపిస్తుంది ఏదో బయట ఉందని. సౌందర్యం అంటారు, సౌందర్యం జ్ఞానం, శాంతి, ఆనందం, మనదంతా హృదయంలో ఉంది. బయట ఎక్కడైతే పరమాత్మ ఏ హృదయంలో ఉన్నాడో సమస్తం అక్కడ ఉంది, మనం పొందవలసినది. బయటకు ఏం లేదు. స్వప్నంతో సమానం భగవాన్ చెప్పారు. మీకు స్వప్నం వచ్చినప్పుడు తలంపులు రాకుండా స్వప్నం రాదు. రేపు నేను స్వప్నంలో వచ్చింది తలంపులు ఎటువంటివి, జాగ్రత్త వస్తువు వచ్చే తలంపులు కూడా అటువంటివి. బయట ఏమలేదు, ఉన్నదంత లోపల అయింది. అంటే లోపల చూపు నేర్చుకో, ముందు నిత్యం అంతర్దృష్టి కలగం చేసుకో. నువ్వు విచారణ చేయాలని తలంపు కూడా లేకుండా, దానికి సంబంధించిన తలసిని కూడా లేకుండా దేహభావం బలపడిపోయింది బలపడిపోయిందన్నా. ఆ దేహభావాన్ని ఓడగొట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశావు? కొన్ని ప్రయత్నం చేస్తామని ఇంతవరకు నీకు బుద్ధి కలిగిందా పోనీ? నీకు బుద్ధి కూడా కలగలదు. ఏమి కలగకుండా దేహభావం పెరిగిపోతాను, బలంగా ఉంది, బలంగా ఉందని వాటన్నావు. నువ్వు సాధన చేసినా సాధన చేయకపోయినా దేహాభిమానం నీకున్నా దేహాభిమానం లేకపోయినా నీ హృదయంలో ఉన్నా సత్యమే, నీ హృదయంలో ఉన్న అమృతమే నువ్వు. ఒకవేళ నీకు తెలియకపోతుంది, నీకు తెలియకపోయినా హృదయంలో ఉన్న చావులేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. అదే సత్యం, అదే సత్యం, అదే ధర్మం, అదే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే ఆనందం. ఆ సత్యానుభూతి నీకు కలిగినప్పుడు ఆనందమే ఆనందం, శాంతే శాంతి, సుఖమే సుఖం. ఆనంద ప్రవాహంలో, ఆ శాంతి ప్రవాహంలో విద్య నేను కొట్టుకుపోతుంది. ఆ రవంత నీలంత కనీసం హృదయంలో ఉంటుంది. ఆ వెలుగు నీకు కొంచెం, ఆ సుఖం నీ సహస్రానికి అందిందా? అది నువ్వు ఈడ్చుకుపోతుంది, హృదయంలో ఈడ్చుకుపోతుంది, ఈడ్చుకుపోతుంది. ఈ జీవుని పట్టుకుని లాగి హృదయంలోకి ఈడ్చుకుపోతుంది. అంటే ఒక గేర్ ఉందనుకోండి, గేర్ ఆ గేర్ని ఎలాగా ఎలాగా అంటాం అనుకోండి, అది రాదు. పచ్చగడ్డి చూపించండి, లేదా తెరగడ్డి చూపించండి, తవుడు మీద చూపించండి, మరియు మీ దగ్గరికి వచ్చేస్తుంది గేర్. అదేవిధంగా నీ హృదయంలోని ఆనందం, నీ హృదయంలోని సత్యం, నీ హృదయంలోని శాంతి నీ మనసుకు అర్థమైనప్పుడు, ఆ రుచి నీ మనసుకు తెలిసినప్పుడు దానంతటే అదే పరుగు. ఇంకా పక్కకు చూడదు, అదే పరుగు. పరుగు లేదు, హృదయంలోకి వెళ్ళి తన మూలంలోకి వెళ్ళిపోయేది ఐక్యం అయిపోతుంది అక్కడ. కానీ అది కొంచెం రుచి చూడాలి. ఎక్కడ ఉంది సౌందర్యం? సత్యంలో సౌందర్యం ఉంది. సౌందర్యమే సత్యము, సత్యమే సౌందర్యము, రెండు వేరు కాదు అయ్యా. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే సౌందర్యం తెలుస్తుంది. నువ్వు రెండు సౌందర్యం నువ్వు చూస్తే నీకు సత్యం అనుభవంలోకి వస్తుంది. అది చావులేని వస్తువు. నువ్వు సాధారణంగా చూడటం లేదు, ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? అసలు నీ హృదయంలో వస్తువు ఉందని సంగతి కూడా నీకు తెలియదు. నీకు తెలియనప్పుడు నువ్వు ఇంకేం ప్రయత్నం చేస్తావు? దానికి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, శ్రవణం చెయ్యాలి. నువ్వు ఆచరించినా ఆచరించకపోయినా ఎంతోమంది ఆచరిస్తారు, ఎక్కువ తక్కువ. కానీ శ్రవణం చేయాలి. శ్రవణం చేయగా 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 ఎంతో కొంత ఆచరించాలని ముందు కూడా మనకు కలుగుతుంది. శ్రవణం మానకూడదు. క్రైస్తవుల దృష్టిలో గంటల తరబడి శ్రవణం చేస్తారు. మన మతంలో 10 నిమిషాలు కూడా శ్రవణం చేయరు. ఆ శ్రవణం చేసే బుద్ధి తక్కువ హిందూ మతంలో. విషయజ్ఞానం విషయజ్ఞానం పేరు కంటారు. విషయజ్ఞానం 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 అక్కడ జ్ఞానం లేదు, అంత అజ్ఞానం. ఏదైతే నేను నిజా నిజంలోకి నిన్ను తీసుకెళ్తుంది అది ఒకటి మాత్రమే జ్ఞానం. ఏదైతే నిన్ను బంధం నుంచి బయటకు విడుదల చేస్తుందో అది ఒకటి మటుకే జ్ఞానం. ఆత్మజ్ఞానం ఎందుకుంటే ఆత్మానికి నువ్వు తరగటం కోసం లేదు. తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే దుఃఖపడతావు. తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. ఉన్నదేవి హృదయంలో ఉంది, తెలుసు నా తెలియకపోయినా. తెలియచే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిస్తే నిరస్థితిలో తెలుతావు, తెలియకపోతే అనేకంగా ఉంటావు. అనేకంగా ఉన్నంతకాలం ప్రకృతి నేను రంపాన్ని పెట్టి రాస్తుంది. ఈ జన్మ మరణ చక్రం నుండి ప్రకృతి నేను విడిచిపెట్టదు. ఇంతకాలం అయితే నిజాన్ని, హృదయంలో నిజాన్ని చావు అంటే ఏ వస్తువుకైతే చావు లేదు, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదు, ఆ వస్తువు మీద అనుభవం అయ్యే వరకు ప్రకృతి నేను విడిచిపెట్టదు. ప్రకృతి నీ మీద దయ చూపించదు. ఈ లోకం ఉంది, ఈ లోకం ఉంది అని అందరూ అర్థం చేస్తున్నారే పేరు. మన పూర్వీకులు, మన తర్వాత వచ్చేవాళ్ళు, మనం కలిపిన తర్వాత కూడా కొత్త తరం వస్తుంది కదా. మన పూర్వం తరాలు వెళ్ళిపోయిన ఇప్పుడు మనతో తరం, మనం కలిపిన తరం మళ్ళీ కొత్త తరం, వీళ్ళందరూ కలిసి అర్థం చేస్తున్నట్టు. ఏంటి లోకం ఉంది, లోకం ఉంది, లోకం ఉంది, లోకం ఉంది, లోకం నిజం, లోకం నిజం, లోకం నిజం. కానీ ఇంతవరకు ఎవరితోటి లోకం చక్రగట్టు నేను ఉన్నాను. ఇది మహామాయ. లోకం ఇంతవరకు ఎవరితోటి చెప్పలేదట్టు నేను ఉన్నాను. మనమే అనుకుంటున్నాం అది ఉంది, అది ఉంది, అది ఉందని. అది ఉండదు. ఇప్పుడు నీతో చెబుతుందా, నీతో నేను ఉన్నా అది చెబుతా. నువ్వే అనుకుంటున్నావు, అనుకునేది నువ్వే, దండింపబడేది నువ్వే, ఆ టెన్షన్కి గురయ్యేది నువ్వే. కొంతమంది మనుషులు పాపం వాళ్ళు ఎలాగంటున్నారండి, వీళ్ళు ఎలాగంటున్నారండి, వాళ్ళు ఎలా తిడుతున్నారండి, వీళ్ళు ఎలా తిడుతున్నారని అంటుంటారు. భగవాన్ హరేవుడు ఆరు చిట్లు కూడా నిన్న ఎవరికైనా పెట్టుకున్నాడు రా, ఆరు చిట్లు కూడా ఎందుకు, మళ్ళీ అక్కడి నుంచి రియాక్షన్ ఎందుకు, అసలు ఎవరు తగబెట్టుకున్నాడు, తగబెట్టిందా కొన్ని బాధపడటం ఎందుకు, ఎంత నేను ఉండిపోవటం కాకపోతే ఈ గొడవలు ఎంత ఎందుకు అండి అన్నాడు. ఇవన్నీ ఎందుకు తెచ్చి పెట్టుకున్నాను. మీకు ఎప్పుడైతే ఆ ఎవరికి ఇచ్చారు మిమ్మల్ని, మీరు జ్ఞాపకం వస్తాను కూడా నెల మీకు రియాక్షన్ వస్తుంది. మీకు అర్థమవుతుంది క్రియ ప్రతిక్రియ, క్రియ ప్రక్రియ అన్నప్పుడు ప్రతిక్రియ కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మీకు ఏదో పెట్టాలనిపిస్తూ ఉంటుంది, యాక్షన్ అన్నప్పుడు రియాక్షన్ కూడా వస్తుంది. అంటే విషయాన్ని స్మరించుకు, వాటిని ధ్యానం చేయదు. విషయాన్ని నువ్వు ధ్యానం చేయవలసిన పరమాత్మని విషయాన్ని కాదు. కొంతమంది గౌతమ బుద్ధుడు చెప్పాడండి, కొంతమంది ఏదో చిన్న చిన్న మాట్లాడుకుంటారు కానీ ఇంట్లో ఒకరు ఈ కాలాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారంటే భక్తుడు ఇంట్లో ఏదో మాట్లాడలేదు, నలుగురు నిమిషాలు సంసారంలో ఏదో గొడవలు వస్తూ ఉంటాయి. ఆ చచ్చిపోయే వరకు వాళ్ళు ఆదిత్యాడు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని అలా సాధన చేయట్లేదు. లోపలి చూడటం నేర్చుకోవట్లేదు. వాడు ఎలా తిట్టాడు, వీడు ఎలా తిట్టాడు, వాడు అలాగా అన్నాడు, ఎలా అన్నాడు అనుకుంటూ వాళ్ళు ముక్కులో వాళ్ళు బయటకు వదిలేస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చినట్టు భూమి మీదకి, ఏం చేసినట్టు, ఏం ధరించినట్టు.
కామయేష కోలయేష రజోగుణ సమగ్ర, అంటే ఆ రజోగుణంలో ఆ వేదం, వాటి యొక్క వేదం నువ్వు తట్టుకోరా. ఆ కామం యొక్క వేదం, ఆ కోపం యొక్క వేదం తట్టుకోవడం చాలా కష్టం. అది వేగాన్ని ఎవరైతే తట్టుకుంటున్నారో వాళ్ళు ఏది అవ్వడాడు. అది మీ మీటింగ్ చెప్పుకుంటాం, సాధన చేసి సాధన చేసి ఎవరైతే కామాన్ని ప్రేమగా మార్చుకుంటాడో, కోపాన్ని శాంతిగా మార్చుకుంటాడో వాడు ధనిజీలవుతాడు. వాడు వాడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. కామయేష క్రోధయేష రజోగుణ సమర్థుడా, రజోగుణ రజోగుణంలోంచి పుట్టుకుని వస్తాయి. ఆ కామక్రోధాలు నువ్వు సాటిస్ఫై చేసి ఇవ్వడం పెరిగిపోతాయంట. కొంతమందికి కొంతమంది ఇంట్లో అందరూ చెడుతూ ఉంటారు, అది ఒక కారం లేకుండా పెడతా ఉంటారు, అది ఒక అలవాటు. ఆ ఇంట్లో పెడతా ఉంటారంటే నాకు కోపం పెరిగిపోతా ఉంటాను, ఇంత పెడుతున్నారు కాబట్టి. అంటే అది అతను సాటిస్ఫై చేస్తున్నాం అనుకోండి, కామాన్ని క్రోధాన్ని నేను మమ్మల్ని నిప్పులో తెలిసినాడు ఇస్తే మంచి అలా పెరిగిపోతుంది, వాటిని సంతృప్తి పరిచయకుండి పెరిగిపోతూ ఉంటాయి. కమయేష ప్రవయేష రోగుణ సముద్భవ, వాటి ఆకలి నువ్వు తీర్చలేవు, వాటి ఆకలి నువ్వు తీర్చలేవు, వాటిని సాటిస్ఫై చేస్తూ వాటిని నువ్వు సంతృప్తి పడవు. అంటే వాటిని వాటిని ఎంజాయ్ చేస్తూ, కామక్రోధాలను ఎంజాయ్ చేస్తూ, వాటిని సాటిస్ఫై చేస్తూ వాటిని నువ్వు సంతృప్తి పరచలేవు, వాటిని సంతృప్తి పరచలేవు కామక్రోధాలు. ఇంకేదండి ఎంజాయ్మెంట్లో పెరిగిపోతూ ఉంటాయి. నేను ఏమంటున్నాడంటే నాకు దేహాభిమానం బలపడిపోయింది అన్నాడు. ఏమంటున్నాడు మీరు, నాకు దేహాభిమానం బలపడింది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయనేమంటున్నారంటే నిన్ను నువ్వు విచారణ చేసుకునే బుద్ధి నీకు లేదు. ఇప్పుడు నువ్వు నిన్ను విచారణ చేసుకోవడం ప్రారంభించు, జరిగిపోయిన రోజు మీద వెళ్ళిపోయి అస్మానం జరిగిపోయిన కూడా తలపెట్టుకోవడం కూడా మాయది. నువ్వు ఏదో ఉన్న కాలం ఎదుర్కొండ కొంత కాలం కనిపిస్తున్నావు, ఈ కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని విచారణ కనుక చేస్తే నీ దేహాభిమానం బలంగా ఉంది అంటున్నావు కదా, అది పలచబడుతుంది వాళ్ళు అంటున్నాడు. ఆ బలంగా ఉన్నది అది పలచబడుతుంది, జరిగిపోయిన కూడా అస్మానం తలపెట్టుకోవద్దు, వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది, నీ శివ నీరంతా బయటికి వెళ్ళిపోయింది, ఎదుటా నీరు గురించి ఆలోచించే బదులు కొత్త నీరు పెట్టుకో. జరిగిపోయిన కాలానికి ఏదైతే జరిగిపోయింది ఇప్పుడైనా ఒక గట్టేసుకో, గట్టేసుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మ విచారాన్ని చేస్తే ఆ వాట విచారాన్ని తగ్గుతుంది. ఆ దేహానికి సంబంధించినటువంటి దేహాభిమానం నీకు బలంగా ఉందంటున్నారు కూడా, అది కూడా నీకు పరచబడిపోతుంది. అంటే నీకు నువ్వు కాణిగాన్ని ఇంత కూడా నాగ్దీస్తూ 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 నువ్వు కాణిగాన్ని ఇంత నుంచి నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నువ్వు కాణిగాన్ని గెంటుకుంటూ బయటకు వస్తే నువ్వు ఏదో అవుతాడుతున్నావు నీకు తెలుస్తుంది. అంటే కృష్ణ అనుకుంటే సాధన కాదు, రామ రామ అనుకుంటే సాధన కాదు, శివ శివ అనుకుంటే సాధన కాదు. దేర్ ఇన్సల్ట్ దేర్ ఇంజరీ దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఎక్కడ స్వామి శివానంద దేర్ ఇన్సల్ట్ దేర్ ఇంజరీ దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. ఇంకా రామ రామ అంటే సాధన కాదు, నీకు ఏదైనా అడవరం వచ్చిందనుకో, నీకు ఏదైనా అవమానం వచ్చిందనుకో, అతను కూడా భయించగల నీకు శక్తి ఉంటే అది కూడా సాధనలో భాగం. నువ్వు పొరపాటు చేయకపోయినా ఎవరో నేను పొరపాటు చేశాడంటానుకో, ఇప్పుడు నీకేమో ముద్రై పడిపోతాను. అటువంటి మాటలు భరించడం కూడా సాధనలో భాగం. దేర్ ఇన్సల్ట్ దేర్ ఇంజరీ దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. మంత్ర జపం చేస్తే సాధన కాదు, దేర్ ఇన్సల్ట్ దేర్ ఇంజరీ దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. మధ్య ఒక అమ్మాయి అమెరికాలో చదువుతాను, అలాగే చదువుతాను, మొన్న వెళ్ళింది వేసవకాలం, మొన్న వేసవకాలం వెళ్ళింది అమ్మాయి. అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అమెరికా నుంచి, బాగున్నారు బాగు ఎలా ఉన్నారు నాన్నగారు, నేను ఎలాగో ఉన్న చోటే ఉన్నాం మేము అంటే మా కృష్ణుడు ఎప్పుడు దేశం నుంచి మీరు చెడిపోయే మరి మీకు చిన్నతనం నేను దండ పెట్టుకోలేదా అన్నాను. అంటే మనస్సుని మీరే చేసినారు కదా, పొంగు మనస్సు అంటే ఏదైనా దండ వచ్చిందనుకోండి ఆ దండ జ్ఞానాన్ని కాదు కదా మనస్సుదే కదా, అంతా మనస్సుని మీరే చెబుతున్నారు కదా, బొమ్మలో చూడద్దు తెరం చూడమని మీరే చెబుతున్నారు కదా, ఇంక బొమ్మ అమెరికాలో ఉంటేనండి ఇండియాలో ఏముంది తెరే కదా మీరు చూడమని చెబుతున్నారు దిగ్దూషి నేను అయ్యా బాబు నీ మీటింగ్ నేను విన్నాను, ఈ బొమ్మలు చూడకండి జోడు బొమ్మలు చూడకండి తెరని చూడండి తెర చూడండి, తెర స్థిరంగా ఉంటుంది కానీ బొమ్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అలాగే ఆత్మదృష్టి కలిగి ఉండండి చైతన్య దృష్టి కలిగండి, ఈ శవాలు ఎక్కడ ఉంటే ఏముంది అని మీరు చెబుతున్నారు కదా, ఈ శవం అమెరికాలో ఉంటే ఇండియాలో ఉంది నాకు ఆ తెర మర్చిపోతే ఈ బొమ్మ ఎక్కడన్నా ఒకటి ఆ తెర మర్చిపోయి బొమ్మ గొడవలోకి వస్తే మటుకు మీరు చెప్పినట్టు మనసులో బాధ కలుగుతుంది దుఃఖం వచ్చేస్తుంది. నేను తెర గొడవలో ఉన్నాం కానీ బొమ్మల గొడవలో లేవంటాను. లక్ష్మి మీ అమ్మాయి కొడుకు మాట చెప్పు, ఆ అమ్మాయి తెర గొడవలో ఉందంటే బొమ్మల గొడవలో వెళ్ళట్టండి, తెర ఎప్పుడు ఎలా ఉంటుందంటే బొమ్మలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. అంతా మనస్సు అనట్టండి, సంతోషం మనస్సు అనట్టండి, దంగ మనస్సు అనట్టండి, అంతా మనస్సుని మీరు చెబుతున్నట్టు ఇంకా దంగ ఏమిటిగా ఉంటుంది. మీ తెరల గొడవలో ఉన్నాం కానీ బొమ్మల గొడవలో లేవు. బొమ్మల గొడవలో ఉంటే మేము అదే ఇండియా నుంచి ఎంత దూరం వచ్చేసి అమెరికాలో ఉన్నామని ఒకవేళ బాధ వచ్చినాను, మేము బొమ్మల గొడవ ఉద్దేశం తెరల గొడవలోనే ఉన్నాం అంటే చిన్న వయసు నేను చూడండి వాళ్ళ జ్ఞానం వాళ్ళ తెలివితేటని చూడండి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మనం కానిదాని అంటే మనం పరిగెడుతున్నాం అంటే ఏ లవనం మనకు తెలియటం లేదు. అవన్నీ చెప్తున్నారంటే నువ్వు కానిదాని అంటే నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు కానిదాని అంటే నువ్వు పరిగెడుతున్నావు అంటే నువ్వు ఎవరో నీకు తెలియటం లేదు. నువ్వు కానిదాని అంటే నువ్వు పరిగెడతం మానితే నువ్వెవరో నీకు తెలియపడతావు. అంటే ఏదైతే నువ్వు అవునా దాని వైపుకి నీ ముఖం తప్పటం లేదు, ఏదైతే నువ్వు కాదో దాని వైపుకి నీ ముఖం తిప్పుతున్నావు అంతేకం కలిగి దొరకటం లేదు. అన్ని అవస్థలో నువ్వు ఉన్నావు, జాగ్రత్త అవస్థలో ఉన్నావు, స్వప్న అవస్థలో ఉన్నావు, ఇంకే అవస్థలో ఉన్నావు, నిద్రలు గాఢ నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. ఈ మూడవస్థ ఎవరికి మనస్సుకే అది చేయకపోతే ఏమి లేదు. ఇంకా వస్తున్న ఎవరికి మనస్సుకి లోకం ఉందని లోకం చెప్పలేదు, నా మనస్సు చెబుతాను మనస్సు అనుకుపోతే లోకం కూడా అనుకుపోతుంది. వాడు మహాజ్ఞానం అవుతాడు, మహాగురువు అవుతాడు, మహాయోగి అవుతాడు. లోకం ఉందని ఎవరు చెబుతున్నారు? నా శరీరం చెబుతుంది, నా మనస్సు చెబుతాను. నాకు శరీరం ఉందని, శరీరం దగ్గర లోకం ఉందని, ఎక్కడో దేవుడు ఉన్నాడని అని నా మనస్సు చెబుతాను. మనస్సు అడిగినప్పుడు మనస్సు కల్పించే విషయాలు కూడా నిలిగిపోతాయి. కానీ విషయాల వైపుకి, కానీ మనస్సు వైపుకి, ఆ రజోగుణ వికారాల వైపుకి నువ్వు పరిగెట్టకు. లోపలికి చూడటం నేర్చుకో. ఆ లోపల ఉన్న వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అది వ్యక్తమయ్యాక నీకు తెలుస్తుంది, ఇదే బయట ఉంది, బయట ఉంది, ఇదే ఇది అంతటా ఉంది, అంతటా ఉన్న దానికి, నా హృదయంలో ఉన్న దానికి భేదం లేదని సంగతి నీకు తెలుస్తుంది. భగవంతుడు మనకు చేసిన మీద ఏమిటంటే, గత జన్మలో యొక్క జ్ఞాపకాలు మనకు రాకుండా చేశాడు. అది భగవంతుడు చేసిన గొప్ప ఉపకారం మనకి. ఇంకేమి ఈ సంసారంలో బాధలే మీరు పడలేకపోతున్నారు. ఆ పూర్వజన్మ సంసారం కూడా మీకు జ్ఞాపకం వస్తాయనుకుని మీరు దుఃఖం పెరిగిపోతుంది. మనకు రెండు ఉపకారాలు చేస్తున్నాడు ఈశ్వరుడు. ఒకటి, గత జన్మల యొక్క ఆ విషయాలు జ్ఞాపకం రాకుండా చేస్తాడు. మళ్ళీ మనం పవిత్రంగా ఉండడం కోసం కొత్త జన్మని ఇస్తున్నాడు, కొత్త అవకాశాలు మనకు కలిగజేస్తున్నాడు. ఇదంతా ఈశ్వరుని కృప. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల ఆనందమయంగా మంచి స్థితి కరుణింపు అరుణాచల. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఈ నామం ఎందుకంటే చాంటింగ్ ఎందుకంటే చాంటింగ్ వల్ల కూడా మనసు పవిత్రమవుతుంది. మనం చేసే పనులను సాధన పేరు మీద మనం చేసే పనులను మనం పవిత్రం చేసుకోవటమని అంటే క్షిణిపోయి అవటం కోసం. నామం కూడా కాలక్షేపణ కాదు, మనం పవిత్రం చేస్తున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. అంటే మనం చెట్లో దిగేటప్పుడు ఏదో రోజు దిగాలి కదా, అదే మోక్షానికి వెళ్ళటానికి ఏ రేవన ఉపయోగించుకోవచ్చు, ఆరు ఏవన ఉపయోగించుకోవచ్చు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మీరు కృష్ణుడనే రేవు నుంచి దిగినా, రాముడనే రేవు నుంచి దిగినా, మీరు అందుకోవాల్సిన జ్ఞాన గంగనే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. రమణ మహర్షి గారి దగ్గర చెప్పిన కృష్ణుడి విగ్రహం కానీ రాముడి విగ్రహం కానీ పరిష్కరిస్తే ఆయన దానికి కన్నీళ్ళు వచ్చేయట. ఆ విగ్రహాలు ఎవరైనా పరిష్కరిస్తే ఆయన చేతిలో పెడితే ఆయన కళ్ళంపై నీళ్ళు వచ్చేయాలి. అంటే జ్ఞానం గురించి ఎంతైనా చెప్పగలం, కానీ భక్తిని భక్తిని తట్టుకోలేమని చెప్పుకోవాలి. జ్ఞానం గురించి ఎంతైనా చెప్పవచ్చు, కానీ భక్తిని మటుకి ఆయన అంటే మహాజ్ఞానండి. జగత్తు జీవుడు ఈశ్వరుడు మనోకల్పితమైన చెప్పిన ఆయన దేవతా విగ్రహాలు తీసుకొచ్చాయని చేతిలో పెడితే కన్నీరు కాచి చూడండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. వాసుదేవాయ, వాసుదేవాయ, వాసుదేవ, వాసుదేవ, వాసుదేవ. అంతటా అంతటా వ్యాపించింది దేవుడు. ఇందు గలడు అందు లేని సందేహం వాడు. అంతటా వ్యాపించినటువంటి తండ్రి దేవుడు వాసుదేవ, వాసుదేవ. అంటే సర్వసాక్షి వాసుదేవ. ఓం నమో నారాయణాయ. ఇది మంత్రరాజు, మంత్రరాజు అంటే రాజులు, మంత్రాలకు రాజు లాంటిదండి. చర్మ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అదే చర్మ శ్లోకం. ఓం నమో నారాయణాయ.
నారాయణుడు అంటే ఒక వ్యక్తి అనుకోక్కడు లేదు, మహాచైతన్యం. అంటే ఈ పంచభూతాలు లేనప్పుడు కూడా ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే నారాయణుడు. పంచభూతాలు వచ్చాడు, దేవకోటి వచ్చింది. పంచభూతాలు లేనప్పుడు, దేవకోటి లేనప్పుడు కూడా ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యమే నారాయణుడు.
నారాయణ 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.